నలభై ఒకటి సూత్రాలు. తద్భూతస్య తు,
తద్భూతస్య తు,
నా తద్భావో,
నా తద్భావో,
జైమినేరపి,
జైమినేరపి,
నియమా తద్రూపా,
నియమా తద్రూపా,
భావేభ్యః,
భావేభ్యః,
వచ అధికారికం అపి,
వచ అధికారికం అపి,
పతనానుమానాత్,
పతనానుమానాత్,
తదయోగాత్,
తదయోగాత్.
ఏ కారణం చేతనైనా లేదా కోరికల చేతనైనా తిరిగి గృహస్థ జీవనానికి గనక వస్తే ఏమిటి, రావచ్చా? అంటే రావచ్చు అని పూర్వపక్షం వాళ్ళు చెప్తున్నారు. సన్యాసం స్వీకరించిన వాళ్ళు తిరిగి గృహస్థులుగా రావచ్చు అని. అలా ఎన్నటికీ రాకూడదు అని సూత్రకారుడు తెలియజేస్తున్నాడు. ఆశ్రమచ్యుతి ఎప్పటికీ కూడదు, అంటే పైనుంచి కిందకి పడిపోవటం ఎప్పటికీ కూడదు, క్రింది నుంచి పైకి ఎక్కడమే ఉండాలి. దానికి కారణం ఏమిటి అని అంటే మూడు కారణాలు చెప్పారు, అవే నియమం, అతద్భూతం, అభావం అని. నియమం అంటే శృతుల్లో ఉన్నదాన్ని ఉన్నట్లుగా మనం పాటించాలి కదా, దానికి విరుద్ధంగా నడుచుకోకూడదు అని, అది నియమం. అతద్రూపం అంటే అన్ని ఉపనిషత్తుల్లో ఆరోహణ క్రమం ఉంది కానీ అవరోహణ క్రమం లేదు, పైకి వెళ్ళటమే ఉంది కానీ క్రిందికి రావటం లేదు, కనుక అలా క్రిందికి జారకూడదు. అలాగే అభావం అంటే ఆచరణలో కూడా ఇది విరుద్ధమే. ఎందుకనంటే అలా ఎవరు రారు, ఎక్కడో ఒకళ్ళు వస్తారు, వాళ్ళలో ఉన్న దోషం కారణంగా, కోరికల కారణంగా, లోపాల కారణంగా. కనుక సాధారణంగా ఎవరు అలాగ రారు, అది ఆచారం. కనుక ఆశ్రమ భ్రష్టత్వం కూడదు అని. మరి ఆశ్రమ భ్రష్టుడైతే ఏమిటి పరిస్థితి అంటే, సన్యాసి కానీ వానప్రస్థుడు కానీ నైష్టిక బ్రహ్మచారి కానీ వీరికి ఆశ్రమ భ్రంశం ఎట్టి పరిస్థితుల్లో కూడా కూడదని, వీరికి ప్రాయశ్చిత్తం అన్నది కూడా అసలు లేనే లేదని పూర్వపక్షం వాళ్ళు చెప్తున్నారు. దిగి రాకూడదు అని అంటే అది బాగానే ఉంది కానీ మరి వీళ్ళకి అసలు ప్రాయశ్చిత్తం కూడా ఎక్కడా చెప్పలేదు అంటే అదేమిటో సూత్రకారుడు చెబుతాడు. కానీ పూర్వపక్షులు ఏమంటున్నారంటే వాళ్ళకి ఏమాత్రం కూడా ప్రాయశ్చిత్తాన్ని చెప్పలే అన్నారు. దానికి సమాధానంగా 42వ సూత్రం చెప్తున్నారు. 42వ సూత్రం చూడండి. ఉపపూర్వం అపితు,
ఉపపూర్వం అపితు,
ఏకే భావం,
ఏకే భావం,
అశనవత్ తదుక్తం,
అశనవత్ తదుక్తం,
అపపూర్వం అపితు,
ఉపపూర్వం అపితు,
ఏకే భావం,
ఏకే భావం,
అశనవత్ తదుక్తం,
అశనవత్ తదుక్తం.
కొంతమంది ఆచార్యులు సన్యాసి ఆ సన్యాసం నుండి గృహస్థుడిగా వచ్చి భ్రష్టుడైనటువంటి వాడి పాపాన్ని ఉపపాతకం అంటారు. అంటే ఒకవేళ సన్యాసి అయినటువంటి వాడు మళ్ళీ గృహస్థుడైతే ఆ పాపం ఎలాంటిదంటే ఉపపాతకం అన్నారు. ఉపపాతకం అంటే ఏమిటి? ఆహారం ఉపాహారం. ఉపాహారం అంటే ఏమిటి? అన్నమో కూరలు పెట్టుకొని తింటాం కాదు, ఏదో ఇడ్లీయో దోశో ఉప్మా ఏదో ఒకటి లైట్గా తినేదాన్ని ఉపాహారం. ఉపాహారం అసలు ఆహారం అయితే అన్ని రకాలు కలిసి ఉండాలి. అలాగనే మహాపాతకం ఉపపాతకం. మహాపాతకం అంటేనేమో గొప్ప పాతకం, ఇక తిరగలేదు. ఆ పాపం చేసినటువంటి వాడికి ప్రాయశ్చిత్తం లేదు, కానీ ఇది ఉపపాతకమే, అందుకని ప్రాయశ్చిత్తం ఉంది అనేటువంటి మాట చెప్పడానికే ఉపపాతకం అన్నాడు. అంటే సన్యాసి అయినటువంటి వాడు భ్రష్టుడైతే అతడి యొక్క పాపాన్ని ఉపపాతకం అంటారు అని. అయితే నేను చెప్పుకున్నాం ఉపకుర్రాణుడు అని, ఎవరిని చెప్పుకున్నావు మర్చిపోకూడదు. సామాన్య బ్రహ్మచారిని ఉపకుర్రాణుడు అన్నాం. రెండవ నైష్టిక బ్రహ్మచారి. ఈ సామాన్యమైనటువంటి బ్రహ్మచారి మధ్యమాంసాలను గనక సేవిస్తే, అంటే మద్యాన్ని తాగటం మాంసాన్ని తినటం, అది చేస్తే అతనికి బ్రహ్మచర్య వ్రత దోషం. ఆ దోషం ప్రాయశ్చిత్తం చేసుకోవటం వల్ల తిరిగి బ్రహ్మచర్యాశ్రమంలో అతను కొనసాగవచ్చు అని మనకి తృతి వాక్యాలు చెప్తున్నాయి. కనుక బ్రహ్మచారి, సామాన్య బ్రహ్మచారి మధ్యమాంసాలు ముడితే అతడు తిరిగి ప్రాయశ్చిత్తం చేసుకొని తిరిగి మళ్ళీ బ్రహ్మచారిగా రావచ్చు. అదేవిధంగా నైష్టిక బ్రహ్మచారికి కూడా ప్రాయశ్చిత్త విధి ఉంది. నైష్టిక బ్రహ్మచారి అయినటువంటి వాడు కూడా ఒకవేళ బ్రహ్మచర్యం నుంచి జారితే అతనికి కూడా ప్రాయశ్చిత్తం ఉంది అని పూర్వమీమాంసా శాస్త్రంలో చెప్తున్నారు. మీరు మర్చిపోయి ఉంటారు పూర్వమీమాంస అంటే ఏమిటో. ఇప్పుడు మనం చెప్పుకునేది ఉత్తరమీమాంస, బ్రహ్మసూత్రాలు ఉత్తరమీమాంస. ఉత్తరమీమాంసకే బ్రహ్మసూత్రాలని పేరు, పూర్వమీమాంసకేమో ధర్మసూత్రాలని పేరు. అది ధర్మసూత్రాలు, ఇది బ్రహ్మసూత్రాలు, దాంట్లో సూత్రాలే దీంట్లో సూత్రాలే. మళ్ళీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పూర్వమీమాంస ఉత్తరమీమాంస, పూర్వమీమాంస ధర్మశాస్త్రాలు, ఉత్తరమీమాంస బ్రహ్మసూత్రాలు. దీంట్లో చెప్పారు, పూర్వమీమాంసలో చెప్పారు. ఏమని చెప్పారు? సమా విప్రతిపత్తి స్యాత్ అనేటువంటి సూత్రంలో ఈ విధమైనటువంటి విచారణ చేశారు. నైష్టిక బ్రహ్మచారికి కూడా ప్రాయశ్చిత్త విధి ఉన్నది అని ఆ పూర్వమీమాంసలో చెప్పారు. ఇది కూడా ధర్మసూత్రాలు కదా, కనుక అంగీకరించాల్సింది. ఇక అంటే బ్రహ్మచారికి నైష్టిక బ్రహ్మచారికి ప్రాయశ్చిత్తం ఉంది. ఇక అవకీర్ణత్వ దోషం, అవకీర్ణత్వ దోషం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అవకీర్ణత్వ దోషం అంటే స్త్రీ సంగమం. ఇది కూడా ఉపపాతకమే కాని మహాపాతకం కాదు, ఇది కూడా ఉపపాతకం అంటే చిన్న పాపం, మహాపాపం కాదు. మహాపాపం కూడా దీంట్లో గురుదారాభిగమనం అంటారు, గురుదారాభిగమనం మహాపాపం. ఇదేమో చిన్న పాపం. మహాపాపానికి ప్రాయశ్చిత్తం లేదు, కానీ ఉపపాతకానికి ప్రాయశ్చిత్తం ఉంది. కనుక సన్యాసి అయినటువంటి వాడు భ్రష్టుడైనా ఉపపాతకమే అన్నారు కదా, ముందే చెప్పుకున్నాం. సన్యాసి భ్రష్టుడైనా ఉపపాతకమే, కనుక ఉపపాతకం కనుక ప్రాయశ్చిత్తం ఉంది, మహాపాపం అయితే మాత్రం లేదు. అయితే సన్యాసి కనుక భ్రష్టుడైతే ప్రాయశ్చిత్తం ఉందన్నారు కదా. ప్రాయశ్చిత్తం నపశ్యామి అనేటువంటి శృతి వాక్యం ఉంది. ప్రాయశ్చిత్తం నపశ్యామి, ప్రాయశ్చిత్తం అనేటువంటిది లేనే లేదు అని ఒక శృతి వాక్యం ఉంది. ఏమిటి దాని సంగతి అంటే, ఏం లేదు, ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పటికీ కూడా అటువంటి వాడితో వ్యవహారాలు జరపరు ఇతరులు. ఈ మాట చెప్పడానికే ప్రాయశ్చిత్తం నపశ్యామి అన్నాడు. అంటే అతన్ని వెలివేస్తారు, అతడితో కలిసి భోజనం చేయరు, పంక్తి భోజనం చేయరు, పంక్తి భోజనానికి వెలివేస్తారు అతన్ని. అతడితో కొంతమంది మాట్లాడరు, అతడితో కొంతమంది ఏ వ్యవహారాలు జరపరు, అంటే అతన్ని వెలివేసినట్టు అన్నమాట. అందుకని ప్రాయశ్చిత్తం నపశ్యామి అన్నారు, కానీ ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి అంటున్నారు. తమా విప్రతిపత్తి పాత్ అని జమిని మహర్షి చెప్పాడు. అంతేకాదు శాస్త్రస్వా తన్నిమిత్తత్వాత్ అని కూడా జైమిని చెప్పాడు. ఈ వాక్యాల వల్ల వానప్రస్థులకి పరివరాజకులకి, పరివరాజకులంటే ఒక చోట మూడు రోజుల కంటే ఎక్కువ ఉండరు, ఆయన్ని పరివరాజకుడు అంటారు. ఇప్పుడు అందరూ పేర్లు పెట్టుకుంటున్నారు పరివరాజకుడు అని, ఆశ్రమాలు కట్టుకొని అక్కడే ఉంటారు, ఆయన్ని పరివరాజకుడు అని అంటుంటారు. కానీ పరివరాజకుడు అని అంటే ఒక చోట మూడు రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు, ఉంటే వాళ్ళతో అక్కడ సత్సంబంధాలు ఏర్పడతావు, అందుకని అతడు ఎప్పుడు తిరుగుతూ ఉండాల్సిందే. అలాంటి పరివరాజకుడు అంటే సన్యాసులు అన్నమాట. వాళ్ళకి వానప్రస్థులకి కూడా ప్రాయశ్చిత్తం ఉంది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, పూర్వపక్షి ఏం చెప్పాడు, వీళ్ళకి ప్రాయశ్చిత్తం లేనే లేదు. సన్యాసులైనా వానప్రస్థులైనా నైష్టిక బ్రహ్మచారి అయినా సామాన్య బ్రహ్మచారి అయినా ఎవరికి కూడా ప్రాయశ్చిత్తం లేదు అన్నాడు. కానీ ఇప్పుడు సూత్రకారుడు ఏం చెప్పాడు, వీళ్ళందరికీ ప్రాయశ్చిత్తం ఉంది, సన్యాసికి ప్రాయశ్చిత్తం ఉంది, ఎందుకంటే అతడి ఉపపాతకం. నైష్టిక బ్రహ్మచారికి ప్రాయశ్చిత్తం ఉంది, ఎందుకంటే అతడిది కూడా ఉపపాతకం, చిన్న పాపం. బ్రహ్మచారిది చిన్న పాపం, అందుకని అతడికి ప్రాయశ్చిత్తం ఉంది. వానప్రస్థుడికి కూడా ప్రాయశ్చిత్తం ఉందని జమిని మహర్షి చెప్పాడు. కాబట్టి ఈ ప్రకారంగా అందరికీ కూడా ప్రాయశ్చిత్తం ఉంది అన్నారు. సరే ప్రాయశ్చిత్తం ఏమిటి మనం మళ్ళీ ఇప్పుడు చెప్పుకోవాలి. వానప్రస్థుడికి ప్రాయశ్చిత్తం ఏం చెప్పారు, వానప్రస్థో దీక్షా భేదే కృత్యం ద్వాదశ రాత్రిం చరిత్య మహాకక్షం వర్జయేత్ భిక్షు వానప్రస్థవత్ సోమవల్లి వర్ధనం. ప్రాయశ్చిత్తాలు కూడా చిత్ర విచిత్రంగా ఉంటాయి. దీక్షలో లోపం వస్తే వానప్రస్థుడికి, ఒకసారి వానప్రస్థుడు అంటే ఏమిటో మళ్ళీ తెలుసుకుందాం. వానప్రస్థుడు అంటే ఇల్లు వాకిలి భార్యాబిడ్డలు అందరినీ వదిలిపెట్టి వెళ్తాడు, ఏకాంతంగా ఉంటాడు. వదిలిపెట్టినటువంటి వాడు వదిలిపెట్టి పూర్తిగా వదిలిపెట్టక్కర్లా, అప్పుడప్పుడు వాళ్ళని చూడాలనుకున్నా, వాళ్ళతో మాట్లాడాలనుకున్నా, వాళ్ళకి ఏదన్నా సలహా చెప్పాలనుకున్నా, వాళ్ళ క్షేమ సమాచారాలు విచారించాలనుకున్నా తిరిగి రావచ్చు. అలాగే భార్య కానీ బిడ్డలు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా మాట్లాడవచ్చు, కుటుంబ వ్యవహారాలు కానీ ఇంకే వ్యవహారాలు కానీ మాట్లాడచ్చు, అవసరమైనంత వరకు మాట్లాడి పంపిస్తాడు. ఆయన వానప్రస్థుడు. వానప్రస్థుడికి సన్యాసికి తేడా ఏంది, సన్యాసి వదిలిపెట్టాడంటే ఇక అంతటితోటి చెల్లు, ఇక భార్య భార్య కాదు, బిడ్డలు బిడ్డలు కాదు, తల్లి తల్లి కాదు, తండ్రి తండ్రి కాదు, అందరూ ఒక్కటే సన్యాసి. అందుకనే గౌతమ బుద్ధుడు భిక్షాటన చేస్తూ తన ఇంటికే వచ్చాడు. ఆ శ్రావస్తి నగరంలో తన ఇంటి ముందు వచ్చి భవతీ భిక్షాందేహి అన్నాడు. ఎప్పుడు, బుద్ధుడైన తర్వాత, గౌతముడు కాస్త బుద్ధుడైన తర్వాత. అప్పుడు భార్య భిక్ష తీసుకొని వచ్చింది, భిక్ష వేస్తూ, స్వామి మీరు ఇల్లు వాకిలి వదిలిపెట్టి బయటికి వెళ్ళి సాధించినటువంటి దాన్ని ఇక్కడ ఉండి కూడా సాధించలేరా అని అడిగితే, అమ్మ ఆ విషయం నాకు బయటికి వెళ్ళిన తర్వాత తెలిసింది అన్నాడు. అంటే ఇంట్లోనే ఉండి ఈ సాధన సాధించలేరా అని అడిగితే, అది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఇంట్లో ఉండి కూడా సాధించవచ్చని అని చెప్తాడు. అక్కడ భార్య కూడా ఎవరో ఎవరో ఒక స్త్రీ లాగానే ఆమె క్వశ్చన్ వేసింది, ఈయన సమాధానం చెప్పాడు, వెళ్ళిపోయాడు. అదే సన్యాసి అయినటువంటి వాడి యొక్క స్థితి అలా ఉంటుంది. ఆయన వానప్రస్థుడు అన్న లేదా మరి ఇట్లా తిరిగేటువంటి వాడు అన్న సన్యాసి అన్న ఇలా ఉంటుంది. సన్యాసి అయితే అసలు సంబంధం ఉండదు, వానప్రస్థుడు అయితే సంబంధం ఉంటుంది. ఇదే గౌతమ బుద్ధుడు కనుక వానప్రస్థుడు కనుక అయినట్లయితే లోపలికి వచ్చి కూర్చొని భార్య దగ్గర కూర్చొని క్షేమ సమాచారాలు విచారించి బిడ్డను పిలిచి బిడ్డ దగ్గర కూర్చొని దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన మాటలు చెప్పి రావచ్చు. అది మనం అర్థం చేసుకోవాలి. మరి వీళ్ళకి ప్రాయశ్చిత్తం ఏం చెప్పారంటే వీళ్ళకి కూడా కృచ్యవ్రతం చెప్పారు. కృచ్యవ్రతం అంటే నేను తెలుసుకున్నాం కదా, 12 రోజులు 3 రోజులు 3 రోజులు తప్ప 4 భాగాలు చేసి మొదటి 3 రోజులేమో ఉదయం పూట మాత్రమే భోజనం చేయాలి, 2-3 రోజులు రాత్రి పూట మాత్రమే భోజనం చేయాలి, 3-3 రోజులు ఎవరైనా పెడితే మాత్రమే తినాలి, 2 సార్లైనా తినచ్చు, ఉదయం సాయంత్రం 2 సార్లైనా తినచ్చు, పెట్టకపోతే మాత్రం అలా ఉండిపోవాలి తినకుండా. ఇక 4-3 రోజులు చివరి 3 రోజులు అప్పుడు మాత్రం పూర్తిగా ఏమీ తినకుండా ఉండాలి. ఇది కృచ్యవ్రతం. ఈ కృచ్యవ్రతం చేస్తే చాలు అంట. ఇంకోటి కూడా చెప్పారు, అదేమిటి అని అంటే సోమలత మినహా. సోమలత అంటే యజ్ఞంలో ఉపయోగించేటువంటి దాన్ని సోమలత అంటారు. ఆ సోమలత తప్ప మిగతా వృక్షాలు కానీ లతలు కానీ మొక్కలు కానీ ఏవైనా ఉన్నటువంటి తోట ఏదన్నా ఉంటే దాన్ని నీరు పోసి దాన్ని పెంచి పెద్ద చేయాలి, అంటే తోటమాలిగా ఉండాలి. సోమలత లేనటువంటి తోటకి తోటమాలిగా ఉండి దాన్ని వృద్ధి చేస్తూ ఉండాలి, ప్రాణాయామాదులు చేస్తుండాలి. ఇది ప్రమాణం. కనుక సన్యాసి సన్యాసి అయినటువంటి వాడు, నైష్టిక బ్రహ్మచారి, వానప్రస్థుడైనటువంటి వాడు అందరికీ ప్రాయశ్చిత్తాలు. పూర్వపక్షేమో ఎవరికి ప్రాయశ్చిత్తం లేదన్నాడు, ఇక్కడ సూత్రకారుడేమో అందరికీ ప్రాయశ్చిత్తాలు ఉన్నాయన్నాడు. ప్రాయశ్చిత్తాల్లో కృచ్యవ్రతం ఉంది, అలాగనే ఒక తోటని సోమలత లేని తోటని పెంచటం, ఆ ఉన్న తోటను పెంచకూడదు. ఇక 12వ అధికరణం బహిరధికరణం అంటారు. ప్రాయశ్చిత్తం అయిన తర్వాత అంటే సన్యాసి కానీ ఇంకెవరైనా భ్రష్టుడై ప్రాయశ్చిత్తం చేసుకొని తిరిగి మళ్ళీ వాళ్ళ ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత అతడితో ఇతరులు ఎట్లా వ్యవహరిస్తారు, అతడితో ఇతరులు మాట్లాడటం, పనులు చేయటం, వారిని కలుపుకోవటం, వారితో కూర్చొని భోజనం చేయటం ఇలాంటివన్నీ ఉంటాయా ఉండవా అంటే, సన్యాసి అయినటువంటి వాడు సన్యాసం నుంచి భ్రష్టుడైతే అటువంటి వాడితో ఇతరులు వ్యవహారం జరపవచ్చా అని అంటే, పూర్వపక్షం వాళ్ళు ఏం చెప్తున్నారంటే అతడు దోషం తొలగించుకోవటానికి ప్రాయశ్చిత్తం పాటించాడు కదా, ప్రాయశ్చిత్తంతో అతడు దోషం పోయింది కదా, దోషం పోయింది కాబట్టి అతడితో వ్యవహరించవచ్చు అట్లాగనో, కాకపోతే ఇంకా ప్రాయశ్చిత్తం ఎందుకు అని పూర్వపక్షం చెప్తే, మరి దానికి సమాధానంగా 43వ సూత్రంలో చెప్తున్నారు. 43వ సూత్రం చూడండి. బహిస్తు ఉభయధ అపి,
బహిస్తు ఉభయధ అపి,
స్మృతేహే
స్మృతేహే,
ఆచారాచ్చ
ఆచారాచ్య
బహిస్తు ఉభయధ
బహిస్తు ఉభయధ
అపిస్మృతే
అపిస్మృతే
ఆచారాచ్య
ఆచారాచ్య
ఊర్ధ్వరేతస్వంటి వారు సన్యాసులు నైష్టిక బ్రహ్మచారి వానప్రస్థుడు శుతిని పొందటం అనేది ఉపపాతకం అని చెప్పారు. ఉపపాతకమైన మహాపాతకమైన రెండు విధాలుగా కూడా వాళ్ళు బహిష్కరింపదగినటువంటి వాళ్ళే. అందుకే ప్రాయశ్చిత్తం నపశ్యామి అనేటువంటి నిందాస్మృతి మనకుంది. అంటే అటువంటి వాళ్ళు చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పాపం చేసినటువంటి వాళ్ళే గనక వాళ్ళని వదిలేయాల్సిందే, వాళ్ళతో ఏ సంబంధం పెట్టుకోకూడదు. అందుకనే ప్రాయశ్చిత్తం నపశ్యామి, ప్రాయశ్చిత్తం చేసుకున్నా ప్రయోజనం లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆ స్మృతి ఉన్నది అని. స్వధర్మచ్యుతిని పొందినటువంటి సన్యాసులు నైష్టికులు ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు బహిష్కరించదగిన వారే. ప్రాయశ్చిత్తం చేసుకున్నా వాళ్ళ ఆశ్రమంలో ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, కానీ వాళ్ళతో ఇతరులు మాత్రం సంబంధం పెట్టుకోకూడదు అని అనటానికి ఆరోఢపతితం విప్రం మండలాచ్య వివస్మృతం ఉద్రుధం కృమిదష్టంచ దృష్ట్యా చాంద్రాయణం చరేత్ అనేటువంటి శృతి వాక్యం ఉంది. అంటే ఉత్తమ ఆశ్రమం నుంచి, అంటే పైన ఉన్నటువంటి ఆశ్రమం నుంచి, సన్యాసం నుంచి భ్రష్టుడైనటువంటి వాడిని తన సంఘాన్ని విడిచిపెట్టి పరజాతితో కూడినటువంటి వాడిని ఉరివేసుకున్నటువంటి వాడిని గాయంలో పురుగులు ఉన్నటువంటి బ్రాహ్మణుణ్ణి తాకితే చాంద్రాయణ వ్రతం చేయాలి అని పశ్చాత్ ప్రాయశ్చిత్తం చెప్తాడు. అంటే వాళ్ళు పతనం చెందినందుకు ప్రాయశ్చిత్తం కాదు, వాళ్ళని తాకితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలంట. కాబట్టి వాళ్ళని తాకూడదు, వాళ్ళని దూరంగా ఉంచాలా అంటున్నారు. ఇది బాగా అర్థం చేసుకోండి. సన్యాసి కనుక భ్రష్టుడైతే అతనికి ప్రాయశ్చిత్తం ఉంది, అలాగనే నైష్టిక బ్రహ్మచారి భ్రష్టుడైనా ప్రాయశ్చిత్తం ఉంది, వానప్రస్థుడు భ్రష్టుడైనా ప్రాయశ్చిత్తం ఉంది. ప్రాయశ్చిత్తంతో వాళ్ళు మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఆశ్రమంలో వాళ్ళ ధర్మాలు వాళ్ళు నిర్వర్తించవచ్చు, కానీ వాళ్ళతో ఇతరుల సంబంధం పెట్టుకోకూడదు అని ఎందుకు చెప్పారంటే వాళ్ళని కనుక తాకితే వీళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. వీళ్ళు ఏ ప్రాయశ్చిత్తం? చాంద్రాయణ వ్రతం చేయాలి. తాకిన వాళ్ళు కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అందుకని ఈ గోళంతా మాకెందుకని వాళ్ళతోటి సంబంధం పెట్టుకోకుండా వాళ్ళని పంక్తి భోజనం, అంటే పక్కన కూర్చోబెట్టుకొని భోజనం చేయకుండా వాళ్ళని నిషేధించారు. అది ఇక్కడ విషయం. మరి చాంద్రాయణ వ్రతం అన్నారు కదా, చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటి? శుక్లపక్షం పాడ్యమి రోజు మొదలు కోడిగుడ్డంత అన్నం, ఒక ముద్ద కోడిగుడ్డంత ముద్దతోటి ప్రారంభించి రోజుకు ఒక ముద్ద చొప్పున పెంచుకొని విదయనాడు రెండు ముద్దలు, తదియనాడు మూడు ముద్దలు, చతుర్థనాడు నాలుగు ముద్దలు ఇలాగా పెంచుకొని పౌర్ణమి రోజు 15 ముద్దలు తిని ఆ తర్వాత పౌర్ణమి నుంచి మళ్ళీ కృష్ణపక్షం వస్తుంది. శుక్లపక్షం అంటే వృద్ధి చెందేది, కృష్ణపక్షం అంటే క్రిందికి పోయేది. అందుకని ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటా 14, 13, 12, 11, 10 అలా తింటూ అమావాస్య రోజుకి 0, అంటే ఒక్క ముద్ద కూడా తినకుండా పూర్తి ఉపవాసం ఉంటే దాన్ని చాంద్రాయణ వ్రతం అంటారు. అంటే ఆశ్రమ భ్రష్టుడైనటువంటి వాడిని తాకితేనే ఇంత దోషం ఉంది, కాబట్టి వాడిని దూరంగా ఉంచాలా అని ముందుగానే చెప్పారు. వాళ్ళతో వ్యవహారం కూడదు. ఇక్కడ ఆశ్రమ భ్రష్టుడితో పాటుగా ఇంకా కొంతమందిని చెప్పారు. ఎవరు వాళ్ళు అంటే ఉరి వేసుకున్నటువంటి వారు. అంటే ఉరి వేసుకున్నటువంటి వాడు చచ్చిపోయిన తర్వాత ఇక వాడితో సంబంధం ఉండదు, కానీ ఉరి వేసుకున్న తర్వాత ఎవరో ఒకరు పోయి రక్షించారనుకోండి, ఇక వారితో కూడా సంబంధం ఉండకూడదు, వాడిని తాకూడదండి. అలాగనే గాయంలో పురుగులు కనుకుంటే, గాయంలో పురుగులు కనుకున్నట్లయితే ఆ బ్రాహ్మణుడు వాడిని కూడా తాకూడదు, వాడు అబ్రాహ్మణుడు అయిపోతాడు, వాడిని కూడా తాకూడదని ప్రయాసిస్తుంది చెప్పకండి. అయితే ఈ పాపాచరణ వల్ల రెండు దోషాలు ఉంటాయంట. ఏమిటా రెండు దోషాలు అని అంటే, దోషం ఒకటే కానీ రెండు చోట్ల అనమాట. అంటే ఒకటేమో ఇహలోకంలో అశుద్ధిని కలిగజేసే దోషం, రెండోది పరలోకంలో అశుద్ధిని కలిగజేసే దోషం. అంటే బ్రతికి ఉండగానే అశుద్ధిని కలిగజేసే దోషం, చనిపోయిన తర్వాత పరలోకంలో ఉన్నప్పుడు అశుద్ధిని కలిగజేసే దోషం. ప్రాయశ్చిత్తం వల్ల, ఇప్పుడు మనం చెప్పామే చాంద్రాయణ వ్రతం ప్రాయశ్చిత్తంగా, ప్రాయశ్చిత్తం వల్ల పరలోకంలో అశుద్ధిని కలిగజేసే దోషం బోద్ది, కానీ ఇహలోకంలో అశుద్ధం కలిగజేసే దోషం బోధండి. అందుకని ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళని తాకకూడదు అనేది ఇక్కడ లెక్క. అందుకే అటువంటి వారితో శిష్యులు భోజనాది వ్యవహారాలు జరపరు. అంటే వారిని పంక్తి బాహ్యులుగా, పంక్తి బాహ్యులుగా మనం బంతి అంటాం. అంటే భోజనానికి గనుక కూర్చుంటే మొదటి బంతి రెండో బంతి అంట, అది బంతి కాదు పంక్తి వరుస. కాబట్టి ఆ పంక్తి బాహ్యులు అంటే వాళ్ళు కూర్చోకూడదు, ఆ పంక్తిలో వాళ్ళు కూర్చోకూడదు అనమాట, అలాగే చేస్తారు. దీన్ని బట్టి సన్యాసి అయినా నైష్టిక బ్రహ్మచారి అయినా వానప్రస్థుడైనా వీరికి కూడా ఆశ్రమచ్యుతి వల్ల దోషం కలుగుతుంది. కాబట్టి ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తం ఉన్నది. ప్రాయశ్చిత్తం అయిపోయిన తర్వాత, ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత పూర్వపు ఆశ్రమ ధర్మాలను వాళ్ళు పాటించవచ్చు. అయితే అటువంటి వారిని మిగతా వారు మాత్రం తాకకూడదు, వారితో వ్యవహారం జరపకూడదు, వారితో కలిసి భోజనం చేయకూడదు. ఏది ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత కూడా వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదు. దోషాలకి కృత్య చాంద్రాయణ వ్రతాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఆశ్రమచ్యుతి అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదు. అంటే ఇంత గందరగోళం ఉంది కాబట్టి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవాలా, వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకున్నా వాళ్ళని తాకూడదు, వాళ్ళతో ఎవరు సంబంధం పెట్టుకోకూడదు, వాళ్ళని తాకితే మళ్ళీ వీళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవాలా, ఈ గొడవ అంతా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా చ్యుతి పనికిరాదు, దిగజారిపోవటం పనికిరాదు. అంటే సన్యాసిగా ఉన్నవాడు గృహస్థుడు కాకూడదు, వానప్రస్థుడిగా ఉన్నవాడు మళ్ళీ గృహస్థుడు కాకూడదు, చ్యుతి కాకూడదు అంటే. దీంతో ఈ అధికరణం కూడా పూర్తి అయిపోయింది. మనకి మొత్తం సందేహాలన్నీ కూడా ఈ రెండింటిలో తీరిపోయింది. ఆ తర్వాత స్వామి అధికరణం అని ఉంది, దీంట్లో ఇది ఉపాసనలకు సంబంధించినటువంటిది. మరి ఈ సంగతి ఏమిటో మనం రేపు తెలుసుకుంటాం.